ఈరోజు నుండి వ్యాస మహర్షి మనకు అందించినటువంటి భాగవతాన్ని చెప్పుకోబోతున్నాం. ఇంతవరకు వేదాంతాన్ని చెప్పుకొని ఉపనిషత్తుల్ని, బ్రహ్మసూత్రాలని, భగవద్గీతని, ప్రకరణ గ్రంథాలని అన్నీ కూడా వేదాంత గ్రంథాలు చెప్పుకొని ఇప్పుడేంటండి పురాణంలోకి వచ్చారు. భాగవతం అంటే 18 పురాణాల్లో 18వ పురాణం కదా. పురాణ కథలు మనకెందుకు అని మనం అనుకుంటాం. అలా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ భాగవతాన్ని అందించింది కూడా వ్యాస మహర్షి. మిగిలినటువంటి పురాణాలకి, 17 పురాణాలకి ఈ భాగవతం అనేటువంటి పురాణానికి చాలా తేడా ఉంది. ఎందుకని అంటే ఇది వేదాల సారం, వేదాంత సారం. అందుకనే దీన్ని తెలుసుకోవాలి. కథలు కథలుగా కాకుండా మానవ జీవితానికి ఇది ఎలా ఉపయోగపడుతుందో, మానవ జీవిత లక్ష్యాన్ని సాధించటానికి ఎలా ఉపయోగపడుతుందో ఆ విధంగా మనం తెలుసుకోవాలి. అంతేగాని కేవలం కథలు తెలుసుకున్నంత మాత్రాన ఏదో ఆ కాసేపు సంతృప్తిగా ఉంటుందేమో కానీ తర్వాత మనకి ప్రయోజనం ఉండదు. కానీ ఈ పురాణాన్ని వ్యాస మహర్షి 17 పురాణాలు రచించిన తర్వాత ఎంతో దుఃఖంలో మునిగిపోయి ఏం చెయ్యాలో తోచక అలా ఉన్నప్పుడు నారదు వచ్చి చెబితే రాసినటువంటిది ఈ భాగవతం. అంటే దీనికి ఏదో ప్రత్యేకత ఉన్నది అని మనకు అర్థమవుతుంది. ఇక ఎన్నో జన్మల సుకృతం ఉంటే గాని భాగవతాన్ని శ్రవణం చేసేటువంటి అదృష్టం కలగదు అని ఎందరో మహాత్ములు చెప్పారు. అది నా మాట కాదు కానీ అది ఎవరి మాట కూడా ముందు వస్తుంది. ఎందుకనంటే పూర్వజన్మల్లో సుకృతం చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే భాగవతాన్ని ఉన్నది ఉన్నట్టుగా వినగలిగేటువంటి అదృష్టం కలుగుతుంది. అటువంటి అదృష్టాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం భాగవతాన్ని ప్రారంభం చేద్దాం. ఒక సంపన్న కుటుంబం పెళ్లికి పోవాలనుకున్నారు దూరపు చుట్టాల ఇంటికి. అది దూరం కనుక ట్రైన్లో ప్రయాణం చేయాల్సి వచ్చింది. అందుకని భార్య, భర్త, 4 సంవత్సరాలు చిన్న పిల్లవాడు ప్రయాణమై రైల్వే స్టేషన్కి వచ్చారు. సరే, కొద్దిసేపు కూర్చున్న తర్వాత ట్రైన్ వచ్చింది ఎక్కడానికని ఆ కంపార్ట్మెంట్ దగ్గరికి వచ్చారు. 4 సంవత్సరాల పిల్లవాడిని తండ్రి ఎత్తుకోబోయాడు. ఎందుకు నానా ఎత్తుకుంటున్నావు అని అంటే, అయ్యా పైకి ఎక్కిస్తాను, జాగ్రత్త కావాలి కదా అని. ఏమొద్దు, నేను ఎక్కుతా అన్నాడు. ఒరేవరే జాగ్రత్త కావాలయ్యా, ఇది ట్రైన్ కదా, అది కదిలిందంటే నువ్వు తట్టుకోలేవు, నిలబడలేవు, నేను ఎక్కిస్తాను అన్నాడు. ఆహా, నేనే ఎక్కుతానన్నాడు. వద్దంటే చెయ్యాలని వాళ్ళకు ఉంటుంది పాపం రెటమతం కదా పిల్లలకి, అని గాలి చేస్తున్నాడు. ట్రైన్ పోద్దామో భయం మళ్ళీ, అందుకని చెప్పి సరే అట్లనే ఎక్కు అన్నాడు. సరే, ఆ పిల్లవాడు ఎక్కుతున్నాడు. కానీ చిన్నపిల్లవాడు కావటంలో అంత ఎత్తున ఉన్నటువంటి మెట్టు ఎక్కాలంటే కష్టం కాబట్టి వాడికి తెలియకుండా చిన్నగా తండ్రి ఆ వెనక నుంచి పట్టుకొని జాగ్రత్తగా ఎక్కిస్తున్నాడు. అయితే ఈ సంగతి వాడికి తెలియదు. వాడు ఎక్కే ఆరాటంలో ఉన్నాడు. ఎట్టయినా సరే తండ్రికి చెప్పాలా, చూసావా నేను సొంతంగా ఎక్కాను అని చెప్పాలా. అందుకని ఇదేం పట్టించుకోవాలా, ఎట్టయితే మొత్తం మీద ఎక్కేశాడు. సరే తండ్రి కూడా, వాడి తర్వాత తండ్రి కూడా ఎక్కాడు. తర్వాత తండ్రితో అంటున్నాడు, చూసావా నాన్న నువ్వు ఎక్కలేవు ఎక్కలేవు అన్నావు కదా, చక్కగా ఎక్కేశాను, నాకు చేతగాందే లేదు, ఎక్కడికైనా ఎక్కుతా, విమానమైనా ఎక్కుతా అని అంటున్నాడు ఆ పిల్లవాడు. పిల్లవాడికి ఆ సంతోషంలో వాడికి అట్లా ఆనందంగా అనిపించింది. కానీ అసలు సంగతి ఆ పిల్లవాడికి తెలియదు, తండ్రి వెనక పట్టుకొని జాగ్రత్తగా ఎక్కించాడు అందుకనే నేను ఎక్కగలిగాననేటువంటి సంగతి వాడికి తెలియదు. అదేవిధంగా మనం చేసేటువంటి ప్రతి మంచి పని వెనక అదృశ్యంగా ఉండి భగవంతుడే సాయం చేస్తూ ఉంటాడు. కొందరిని ముందుండి పైకి లాగుతూ ఉంటాడు, కొంతమందిని వెనకుండి నెడతా ఉంటాడు. ముందుండి లాగినా వెనక నుండి నెట్టినా ఆయన మాత్రం కనపడ్డాడు, భగవంతుడు కనిపించడు. ఎందుకని అంటే మనకందరికీ తెలుసు కదా, భగవంతుడు నిరాకారుడు అని. ఆయనకి దేహము లేదు ఆకారము లేదు, కాబట్టి ఎవరికి కనపడేవాడు కాదు. ఆయన కావాలని కాదు, ఆయన పరిస్థితి అది పాపం. ఆయనకి దేహం లేదు కాబట్టి ఎవరికి కనిపించేటువంటి వాడు కాదు. కనుక అదృశ్యంగా ఉండి ఎవరి ద్వారానో ఎలానో సాయం అందిస్తాడు. ఆయనే డైరెక్ట్గా అందించక్కర్లా, ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక నిమిత్తంగా చేసుకొని అలా అందిస్తూ ఉంటాడు, ప్రోత్సాహాన్ని కూడా మనకు అందిస్తూ ఉంటాడు. ఒక గ్రంథాన్ని ముగించిన తర్వాత ఏ గ్రంథాన్ని చెప్పాలా అని నాకు ఆలోచన తెగకుండా అలా అలా ఆలోచిస్తూనే ఉంటారు. ఏమీ తెగదు, ఇప్పుడు కాదు గత 25-30 సంవత్సరాల నుంచి కూడా ప్రతిసారి కాదు, అప్పుడప్పుడు ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఏం చెప్పాలి అని ఆలోచన చేస్తూ ఉంటే ఆ చెప్పబోయే సమయానికి కనీసం 1 గంట ముందో 2 గంటల ముందో 4 గంటల ముందో ఆ బుక్ నా చేతికి వస్తుంది. ఏమంటే చేతికి వస్తుందంటే పైనుంచి ఊడిపడుద్దా మీకు అని అంటే అలాంటి మాటలు చెప్తే అబద్ధం అని ఎంబడి తెలిసిపోద్ది. ఎలా వస్తుందంటే ఏదో వెతుకుతూ ఉంటే ఏదో ఓ బుక్ నా చేతికి వస్తుంది, లేకపోతే ఏదో ఓ బుక్లో పేరు చదువుతుంటే ఏదో ఒక పేరు మీద దృష్టి పడుతుంటుంది. ఏదో ఒక రకంగా, ఇది ఒక రకం అని చెప్పడానికి వీల్లేదు. అలా ఇప్పుడు కూడా మరి రామాయణం భారతం భాగవతం ఎప్పుడో 2 రోజులు సరదాగా చెప్పుకున్నాం, కానీ ఈ భాగవతాన్ని ఇలా ఒక యజ్ఞంగా చెప్పాలనేటువంటి ఆలోచన ఇంతవరకు లేదు నాకు. కానీ చాలా కష్టమైనటువంటి సబ్జెక్టు చెప్పిన తర్వాత, చాలా కష్టమైనటువంటి సబ్జెక్టు చెప్పబోయే ముందు కాస్త మైండ్కి రిలీఫ్గా ఉండటం కోసమని ఏదో ఒకటి చెప్పాలి అనే ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చిన తర్వాత సరే భగవంతుడి యొక్క ఆదేశం వచ్చింది అనుకోకుండా ఆ బుక్ నా చేతబడ్డది. సరే ఇలాగ అప్పుడప్పుడు నాకు భగవంతుడే మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు అని నేను నమ్ముతా. అందుకనే అప్పుడప్పుడు నేను చెప్తుంటాను, నాదేమీ లేదు నా మమ, భగవంతుడే ముందుండి లాగుతూ ఉంటాడు వెనక నుండి నెడుతుంటాడు అనేటువంటి మాటను నేను ఇంతకు ముందు 2-3 సార్లు చెప్పాను. అది యథార్థం, ఎందుకంటే ప్రత్యక్షంగా నాకు తెలిసినటువంటి విషయం. నాకు ఏమీ తోచనప్పుడు కూడా అలా భగవంతుడు ఓ మార్గాన్ని నాకు చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా అదే జరిగింది. భగవంతుడు అంటే కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారు. భగవంతుడు స్వయంగా శ్రీకృష్ణుడే. ఇదే కదా పెద్దల వచనం. కనుక ఆయన ఆదేశాన్ని అందించాడు భాగవతాన్ని చెప్పాలి అని. ఆ ఆదేశాన్ని శిరసావహించి ఈరోజు నుండి ఈ భాగవత మహాయజ్ఞాన్ని ప్రారంభిస్తున్నాం. దీన్ని నడిపేవాడు భగవంతుడు, అందులో నేను నిమిత్త మాత్రుణ్ణి. అంతా ఆయనే నడిపిస్తూ ఉంటాడు. భాగవతం అనేటువంటిది వేదాంత సారం. వట్టి వేదాంత సారం కాదు, అది అనుష్ఠాన వేదాంతం. మనం ఆచరించటానికి వీలైనటువంటి వేదాంతం భాగవతం. మనకి భగవద్గీత కూడా అనుష్ఠాన వేదాంతం, కానీ భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ బ్రహ్మసూత్రాలు కానీ అవి డైరెక్ట్గా శాస్త్రాన్ని చెబుతూ ఉంటాయి. ఇది డైరెక్ట్గా శాస్త్రాన్ని చెప్పదు, కథలు కథలుగా కథలు కథలుగా చెబుతూ ఆ కథల వెనుకున్నటువంటి ఆంతర్యాన్ని గ్రహిస్తే మనకు ఆ వేదాంతం అర్థమవుతుంది. అంటే ఇదే కష్టం అండి అంటే ఇది కష్టం కాదు, నిజంగా అదే కష్టం. ఆ వేదాంతమే కష్టం. వేదాంతం అర్థం కానటువంటి వాళ్ళ కోసమని ఈ భాగవతం అనేటువంటి పురాణాన్ని, మహాభారతం అనేటువంటి ఇతిహాసాన్ని, ఈ రెండింటినీ కూడా అందించాడు వ్యాస భగవానుడు. మహాభారతం ఇతిహాసం, జరిగినటువంటి కథని ఆయన 100,000 శ్లోకాల గ్రంథంగా అనేకమైనటువంటి ఉపాఖ్యానాలతో కలిపి రచించడం జరిగింది. మహాభారతం యొక్క గొప్పతనం వర్ణించటానికి వీల్లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి ఈ సాహిత్యంలో 100,000 శ్లోకాలతో కూడుకున్నటువంటి గ్రంథం కేవలం మహాభారతం ఒక్కటే. ఈ విషయం ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ ప్రపంచం మొత్తంలో, నేను చెప్తుంది ఇండియాలో కాదు, ప్రపంచం మొత్తంలో 100,000 శ్లోకాల గ్రంథం మహాభారతం. అది మహాభారం, చాలా బరువు, అందుకే భారతం. సరే, ఇక్కడికి వచ్చేటప్పటికి 18,000 శ్లోకాలతో మాత్రమే సంస్కృతం భాషలో శ్లోకాల ద్వారా వేదవ్యాస మహర్షి ఈ మహాభాగవతాన్ని మనకు అందించడం జరిగింది. ప్రస్థానత్రయంలో, ప్రస్థానత్రయం అంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఈ మూడింటిని ప్రస్థానత్రయం అంటారని మనకు తెలుసు. ప్రస్థానం అంటే ప్రయాణం. జీవుడు దేవుడి దగ్గరికి ప్రయాణం, జీవుడు దేవుడి దగ్గరికి ప్రయాణం చేసి దేవుడితో ఐక్యమైపోయి దేవుడిగా ఉండాలి. దానికి మార్గం చూపేటువంటి త్రయం, మూడు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. ఈ మూడు కూడా మోక్షార్థులైనటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సిందే, అది మస్ట్, తప్పదు. అవి తెలుసుకోకుండా మోక్షాన్ని అందుకుంటాం అనేటువంటి వాడు ఒక రకంగా మనం నిన్న కూడా చెప్పుకున్నాం మూర్ఖుడు అని. అంతే, మోక్షం అంటే ఏమిటో తెలిస్తే మాత్రం ఈ ప్రస్థానత్రయం కావాల్సిందే. ఈ ప్రస్థానత్రయంలో ఉండేటువంటి సారం మొత్తం కూడా ఈ భాగవతంలో నిక్షిప్తం చేశాడు వ్యాస భగవానుడు. ఈ వేదాంత సారాన్ని భక్తి, ప్రేమ, తత్వాల ద్వారా చెప్పటం జరిగింది. దీంట్లో అంతా భక్తి, ప్రేమ. కటాబిటిగా కట్టా కొట్టా తెచ్చానన్నట్టుగా అలా ఉండదు. ఇది భక్తితో, ప్రేమతో, తల్లి ఎట్టయితే బిడ్డని ఒళ్ళో కూర్చోబెట్టుకొని నీతి చెబుతుందో ఆ ప్రకారంగా మాతృహృదయంతో అలా ఉంటుంది ఈ మహాభాగవతం. సామాన్యులకు కూడా సగుణోపాసన చేయటానికి కూడా వీలుగా సులభంగా అర్థమయ్యేటట్టుగా మహాత్ముడైనటువంటి వేదవ్యాస మహర్షి దీన్ని మనకి అందించడం జరిగింది. ఇటువంటి భాగవతాన్ని వినే అదృష్టం అందరికీ లభించదు. అదేమిటండి, చాలామంది వింటున్నారు కదా అంటే, చాలామంది వింటున్నారు, మరీ ఏదో వేదాంతంలాగా ఉపనిషత్తుల్లాగా 100కి 4 5 10 మందో కాకుండా దీన్ని 100కి 40 మందో 50 మందో వింటారు. కాకపోతే వాళ్ళకి లభించే భాగవతం, ఏం భాగవతం లభిస్తుందో, వాళ్ళకి చెప్పేటువంటి వాళ్ళు ఎవరు లభిస్తారో, దాంట్లో కూడా కొంచెం తేడా ఉంటుంది. కనుక భాగవతం యొక్క ఆంతర్యం మొత్తం తెలియజెప్పే విధంగా వాళ్ళు తెలుసుకోవటం కష్టమేమో అనిపిస్తుంది. ఎన్నో జన్మల సుకృతం ఉంటేనే భాగవతాన్ని వినగలుగుతాం. సుకృతం కనుక లేకపోయినట్లయితే మనకి ఎన్నో ఆటంకాలు కలుగుతాం. అదే గుర్తు, మనం భాగవతాన్ని వినాలనుకున్నాం, రాత్రి 7 గంటలకు కూర్చుందాం, చక్కగా విందాం అనుకున్నాం, ఏదో ఆటంకం వచ్చింది. అలా ఆటంకం వచ్చింది అని అంటే ఆ పూర్వజన్మ సుకృతం కొంచెం దోషంతో కూడుకున్నదై ఉండాలి అంతే. ఆటంకాలకి లొంగిపోయి వినే అదృష్టాన్ని చేజేతులా చేజార్చుకుంటే, లేదా అసలు వినాలని అనిపించకపోతే వాళ్ళు చాలా నష్టపోయినట్టే. సరే, ఈ భాగవతం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఇంత గొప్పగా చెప్తున్నారు కదండి, ఏమిటి దీని ప్రత్యేకత? భాగవతాన్ని గనక వింటే భగవంతుని యందు భక్తి చక్కగా వృద్ధి అవుతుంది, లేకపోతే కలుగుతుంది, ఉంటే వృద్ధి అవుతుంది. ఆ భక్తి క్రమక్రమంగా పరిపక్వమై అది జ్ఞానంగా మారుతుంది. ఎందుకనంటే భక్తి జ్ఞానంగా మారుద్ది. ఆ భక్తి పరిపూర్ణమైనటువంటి భక్తి అయి ఉండాలి. ఇప్పుడు గోపికల భక్తి ఉంది, మరి అది జ్ఞానంగా మారింది కదా. అదేవిధంగా భక్తి పరిపక్వతగానే చెందితే అది జ్ఞానంగా మారుద్ది. జ్ఞానం వల్ల ఏమవుద్ది? జ్ఞానేనైవతు కైవల్యం. జ్ఞానం వల్ల అంతిమంగా మోక్షం కలుగుతుంది. కనుక భాగవతం వల్ల ఏమిటండి ప్రయోజనం అంటే, అంతిమ ప్రయోజనం మోక్షం. అప్పటికప్పుడు కలిగే ప్రయోజనం భక్తి. ఆ భక్తి జ్ఞానంగా, జ్ఞానం మోక్షంగా మనకు కలుగుతుంది. సరే, భాగవతం వల్ల ఇది ప్రయోజనం. భాగవతంలో ఏమున్నదండి? అసలు భాగవతంలో ఏమున్నాయి అంటే, శ్రీమన్నారాయణుని అవతార గాథలు ఉన్నాయి. పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళ చరిత్రలు ఉన్నాయి. చిత్ర విచిత్రమైనటువంటి కథలు ఉన్నాయి. వాటన్నిటితో కూడుకొని ఉన్నటువంటిది ఈ గ్రంథం భాగవతం. ఇది కేవలం కథల యొక్క సంపుటి మాత్రమే కాదు, అగాధమైనటువంటి ఆధ్యాత్మిక లోతులలో విరాజిల్లే ఆనంద రసామృత సాగరం. ఆనంద రసం అనేటువంటి అమృతంతో కూడిన సముద్రం. ఆ సముద్రమంతా ఆనంద రసం, అది ఆనంద సాగరం. ఆదర్శమైనటువంటి జీవన మార్గాన్ని ప్రసాదించే అమృతమయమైనటువంటి సందేశం. మనకి ఒక ఆదర్శ జీవన మార్గాన్ని ప్రసాదిస్తుంది భాగవతం. భవరోగానికి భవ్యమైన దివ్యమైనటువంటి గొప్ప ఔషధం ఈ భాగవతం. ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకోండి, కథల్లోకి పోయిన తర్వాత మనకు ఒక్కొక్కటి 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 అవగతమవుతుంది. ఇక భాగవతం అనేటువంటి పేరు ఉంది కదా, ఏమిటండి పేరు? భాగవతము అనే దాంట్లో 5 అక్షరాలు ఉన్నాయి. భ గ వ త ము. భ అంటే భక్తిని, గ అంటే జ్ఞానాన్ని, వ అంటే వైరాగ్యాన్ని, త అంటే తపస్సుని, ము అంటే ముక్తిని సూచిస్తాయి ఈ 5 పదాలు. అంటే ఏమిటన్నమాట, భక్తిని పెంపొందించుకోవటం ద్వారా జ్ఞానాన్ని పొందేటువంటి అర్హత వస్తుంది. భక్తిని పెంపొందించుకోవటం వల్ల జ్ఞానాన్ని పొందొచ్చు. జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటే వైరాగ్యం కలుగుతుంది. ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలు మూడు వెంట పెట్టుకొని భగవంతుని కోసం తపిస్తే, తపస్సు చేస్తే, తపిస్తే మోక్షం కొరకు తపిస్తే చివరికి మనకి ముక్తి, అదే మోక్షం. భాగవతం అనే పేరులో ఇది దాగి ఉంది, దీన్ని కూడా మనం గ్రహించాల. మరి భక్తి జ్ఞాన వైరాగ్యాలు మనకి ఎలా తెలుస్తాయండి? నిజంగా ఈ భాగవతం ద్వారా భక్తి జ్ఞాన వైరాగ్యాలు మూడు కూడా కలుగుతాయా? మూడు ఉంటే ముక్తి ఖాయం. అంటే భాగవత కథా శ్రవణాన్ని శ్రద్ధతో, భక్తితో, దీక్షతో చేసినట్లయితే తప్పకుండా భక్తి జ్ఞాన వైరాగ్యాలు మూడు కలుగుతాయి. భాగవతం అనేటువంటి గ్రంథం దాని యొక్క ఆంతర్యంతో సహా తెలుసుకుంటే అది మనలో అనన్యమైనటువంటి భక్తిని కలిగిస్తుంది. అసలు వ్యాసుడు భాగవతాన్ని రచించిందే అందుకు. గొప్ప భక్తిని కలిగించాలి, తద్వారా ముక్తిని కూడా కలిగించాలి అనే ఉద్దేశంతో భాగవతాన్ని రచించడం జరిగింది. 17 పురాణాలు రాసిన తర్వాత 18వ పురాణంగా నారదుని యొక్క ప్రేరణతోటి ఈ భాగవతాన్ని కలియుగ మానవుల కోసం రచించడం జరిగింది. ఇక నారదుని ప్రేరణ ఎందుకో ఆ విషయం కూడా మనం తర్వాత తెలుసుకుందాం. భాగవతం భక్తి జ్ఞాన వైరాగ్యాలు మూడు ఉన్నాయా? దీంట్లో భాగవతాన్ని రచించింది ఎవరు? మహాజ్ఞానైనటువంటి వేదవ్యాసుని యొక్క కలము నుండి వచ్చింది ఈ రచన. మహాజ్ఞానైనటువంటి వేదవ్యాసుడు, మహావైరాగ్యమూర్తి అయినటువంటి శుకుని యొక్క గళం నుండి వచ్చింది. ఆయన పరీక్షిత్తు మొదలైనటువంటి వారికి చెబితే కదా బయటకు వచ్చింది. అందుకని వ్యాసుని కలం నుండి, శుకుని గళం నుండి. వ్యాసుడు జ్ఞానమూర్తి, శుకుడు వైరాగ్యమూర్తి. ఆయన వైరాగ్యం ఏమిటో తర్వాత కూడా మనకు తెలుస్తుంది. మహాభక్తుడైనటువంటి పరీక్షిత్తు హృదయంలో నిలిచింది. అలా వచ్చి వచ్చి పరీక్షిత్తు యొక్క హృదయంలో నిలిచిపోయింది. ఆయన మహాభక్తుడు, ఆయనతో పోల్చుకోవాలంటే ఎవరికి కుదరదు. ఎందుకనంటే అసలు ఆ పరీక్షిత్తు కథని గనక వింటే ఆయన పుట్టుకప్పుడే ఆయన భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారు. కనుక ఇలా ముగ్గురు కూడా జ్ఞాని, వైరాగ్యమూర్తి, భక్తుడు, ఈ ముగ్గురితో ఉంది ఈ భాగవతం గనక, ఈ గ్రంథం భక్తి జ్ఞాన వైరాగ్యాల స్వరూపం అని చెప్పచ్చు. భాగవతం కథ ఎక్కడో సప్తాహంలాగా జరుగుతుంటే అనుకోకుండా ఒక నాస్తికుడు ఆ దారిలో వెళుతున్నాడు. ఏమిటో చూద్దామని వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన జనంలో నుంచి అడిగాడు. ఆయన అసలే నాస్తికుడు కావటంలో వాళ్ళకి భయమే ఉండదు. ఇక ఏమయ్యా, ఈ భాగవతాన్ని చెప్తున్నావు కదా, ఈ భాగవతాన్ని మేము గనక విన్నట్లయితే మాకు ఏమిటి ప్రయోజనం అన్నాడు. దానికి ఆ మహాత్ముడు అన్నాడు, ఆ భాగవతం చెప్పేటువంటి ఆయన, నాయనా, ఏది 10 సార్లు భాగవతం 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 అని గట్టిగాను గబగబా అనేసేయి అన్నాడు. ఓ భాగవతం 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 భాగవత భాగవతం 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 వల్ల భాగవతం భాగవతం వల్లకి వచ్చింది, అదే ప్రయోజనం అన్నాడు. అంటే భాగవతం వల్ల భాగవతం, మనిషి తన యొక్క జీవన విధానాన్ని మార్చుకుంటాడు, బాగుపడతాడు, అదే ప్రయోజనం అన్నాడు. నిజంగా భాగవతాన్ని శ్రద్ధాభక్తులతో వింటే తప్పకుండా మనం బాగవుతాం, మానవ జీవితం బాగుపడుతుంది, సరైనటువంటి మార్గంలో నడవగలుగుతాం. ఇక ఉపనిషత్తులు అనేటువంటి కల్పవృక్షం నుండి పండినటువంటి అమృత ఫలం ఈ భాగవతం. ఉపనిషత్తులు అనేటువంటి ఒక కల్పవృక్షం, దానికి పండ్లు బాగా పండినటువంటి అమృత ఫలం ఈ భాగవతం. ఉపనిషత్తులు అనేటువంటి కల్పవృక్షం నుంచి వచ్చిందే భగవద్గీత. ఉపనిషత్తులనే కల్పవృక్షం నుంచి వచ్చిందే భాగవతం. ఉపనిషత్తులనే కల్పవృక్షం నుంచి వచ్చిందే ఇతిహాసాలైన రామాయణ భారతాలు. ఉపనిషత్తులనేటువంటి కల్పవృక్షం నుంచి వచ్చినయే ప్రకరణ గ్రంథాలు. ఉపనిషత్తులనే కల్పవృక్షం నుంచి వచ్చినయే బ్రహ్మసూత్రాలు. వీటన్నిట్లో ఎటువంటి వాళ్ళకైనా తేలిగ్గా అర్థమయ్యేటువంటిది భాగవతం. కనుక ఇది ఒక అమృత ఫలం. ఈ ఫలానికి పైన తొక్కలు లేవు, లోపల పెక్కలు లేవు, అంటే గింజలు లేవు, పైన తోలు లేదు. సాధారణంగా ఏ పండుకైనా తొక్క ఉంటుంది, లోపల గింజలు ఉంటాయి. ఆ తొక్క తీసేసి ఆ గింజలను తీసేసి తినాలి ఎవరైనా, అది నారింజ కాయనా బత్తాకాయనా ఇంకొక కాయనా. కొన్నిటికి గింజలు లేకపోయినా పైన తోలు ఉంటుంది. కాబట్టి అలా ఉంటుంది, కానీ భాగవతం అనేటువంటి పండులో తీసేయాల్సింది లేదు, అలాగనే తొలగించాల్సింది లేదు, అంతా తినేదే. భాగవతం అనేటువంటి పండులో ఏమి తీసేయక్కర్లా, మొత్తం తినేసేయచ్చు. పైగా ఇది ఏం పండు అంటే చిలక్కొట్టిన జామ పండు. చిలక్కొట్టిందని ఎందుకన్నారంటే, వ్యాసుని పుత్రుడు శుకుడు ఉన్నాడు కదా, ఈ భాగవతాన్ని వినిపించిన ఆయన, శుక అంటే చిలుక, శుక్ అంటే చిలుక. కాబట్టి శుకుడు ఎట్లుంటా అంటే చిలకాకారంలోనే ఉంటాడు. అయితే సినిమాల్లో చూపించడం కష్టం కనుక అటు చూపించలేదేమో కానీ, లేకపోతే కొన్నిట్లో చూపిస్తుంటారు. కనుక శుకుడి యొక్క ముఖం చిలక రూపంలో ఉంటుంది. అందువల్ల ఇక్కడ అంతా తినేదే, ఏం తీసేసేది లేదు. బండి మీద రకరకాల పండ్లు ఎన్నో ఉన్నా చిలక్కొట్టిన జామ పండు కనుక ఉంటే తక్కువ తీసుకుంటాం, తెలిసినటువంటి వాళ్ళు. ఎందుకంటే చిలక్కొట్టింది అని అంటే అది బ్రహ్మాండంగా ఉంటుంది ఆ పండు, మిగిలిన పండ్లు అన్నిటికంటే అది బాగా రుచిగా ఉంటుంది. పూర్వకాలం నుంచి కూడా ఇది చాలా మందికి తెలిసినటువంటి విషయం. ఇప్పుడు ఈ రోజుల్లో చిలక్కొట్టి రావట్లేదు, కానీ పూర్వకాలం మాత్రం చిలక్కొట్టిన పండ్లు వచ్చాయి. తెలిసిన వాళ్ళు గబుక్కుని తీసుకుంటారు, తెలియని వాళ్ళు ఏమో అబ్బో దీనికి ఏదో ఎవరో కొరికినట్టుంది అని వదిలేస్తారు. కనుక మనం కూడా వెనక ముందు చూడకుండా, ఏ ఆలోచన లేకుండా, ఏ సంశయాలు లేకుండా, ఏ సందేహాలు లేకుండా, చిలక్కొట్టిన జామ పండు లాంటి ఈ భాగవతాన్ని ఆరగించటానికి సిద్ధంగా కూర్చున్నాం. అప్పుడు దాని రుచి కూడా మనకి బాగా తెలుస్తుంది. అసలు నిజం చెప్పాలంటే ఈ భాగవతం అసలు పండు కాదు, ఇది రసం. అందుకే పిబత భాగవతం రసమాలయం అంటారు. పిబత భాగవతం రసమాలయం, పిబత అంటే తాగటం. వేదాల సారం అనదగినటువంటి ఈ భారతం పండరసం లాంటిది, జ్యూస్. ఈ రసాన్ని తాగండి అన్నారు. పిబత భాగవతం అంటే భాగవతాన్ని తాగాలి అని, పిబత భాగవతం అంటే భాగవతాన్ని త్రాగండి అని. అదేమిటండి, భాగవతాన్ని మనం వినాలి కానీ తాగటం ఏంటి అంటారు. వినేదానిలో కానీ తినేదానిలో కానీ కొన్ని వదలాల్సి ఉంటుంది, కానీ త్రాగేదానిలో వదలాల్సిన పని లేదు. అవి రసం తీశారనుకోండి, ఇప్పుడు ఆ కమలాలో బత్తాయిలో ఇట్టాటి ఉన్నాయి, అవి రసం తీస్తే తోలు పోద్ది, విత్తనాలు పోతాయి, ఆ ముత్యాలు కూడా వాటిట్లో ఉన్న రసం పోయిన తర్వాత మిగతాది పారేయాలి, అట్లా పారేయాలి. కానీ రసం అయితే పారేసేది ఏమి లేదు, మొత్తం గతగటా తాగటమే, బాగా తీయగా ఉంటుంది. అందుకని పళ్ళు లేని వాళ్ళు అంటే కొరక లేనటువంటి వాళ్ళు ఎవరు పడితే వాళ్ళే తాగొచ్చు. అందుకనే దీన్ని రసోవై సహా, భగవంతుడు రసస్వరూపుడు, భాగవతం రసస్వరూపం. ఈ భాగవత రసం అంతా భగవంతుడే కనుక వెనక ముందు ఆలోచించకుండా తాగేయాలి. దానితో భగవంతుడు మనలో ప్రవేశిస్తాడు. భాగవతం అంతా రసస్వరూపం కదా, భగవంతుడు రసస్వరూపుడు కదా, కాబట్టి భగవంతుడు దీంట్లోకి వచ్చాడు కదా, మరి దాన్ని కాస్త మనం గతగట తాగితే మనలో పోతాడుగా, ఇంకా పోకేం చేస్తాడు. నిజంగా భాగవతంలో భగవంతుడు ఉన్నాడా మనకి సందేహమే, తీర్చుకోవాలా? అవును, శ్రీకృష్ణు యొక్క అవతార పరిసమాప్తి రోజుల్లో, అవతారం పరిసమాప్తంగా పోయేటువంటి రోజుల్లో అంటే 125 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరోజు శ్రీకృష్ణుడికి ప్రియసఖుడైనటువంటి వాడు ఉన్నాడు, ఆయనే ఉద్ధవుడు. ఇక్కడ యాదవుల్లో ఉద్ధవుడు, అక్కడ కౌరవుల్లో విదురుడు, వీళ్ళిద్దరూ పరమ భక్తాగ్రేసరులు. ఆ ఉద్ధవుడు అన్నాడంట, దేవా నీవు గనక దేహాన్ని విడిచిపెట్టిపోతే కలి ప్రవేశిస్తుంది కదా, కలియుగంలో మానవులకి ఏమిటి గతి? నువ్వు ఇప్పుడు కలిని తొక్కిపెట్టున్నావు కాబట్టి ఎవరికి ఏం బాధ లేకుండా పోయింది, కలి ప్రవేశిస్తే అందరిలో దుష్టభావాలు కలుగుతాయి, దుష్టమైనటువంటి కార్యాలు చేస్తారు, మరి వాళ్ళ గతి ఏమవుతుంది అని అడిగి, మరి వాళ్ళు నిన్ను దర్శించలేరు కదా ఎలాగా అన్నాడు. అంటే ఆయన కలియుగంలో ఉన్నటువంటి మానవుల కోసం అడిగాడు, మానవులు కలియుగంలో నిన్ను దర్శించాలంటే ఎట్లా, నువ్వేమో ఇప్పుడు అవతార పరిసమాప్తి చేసుకోబోతున్నానన్నావు, కాబట్టి ఎట్లాగా అంటే, ఓ ఉద్ధవా, కలియుగంలోని మానవుల కోసం నేను భాగవతంలో ప్రవేశిస్తున్నా. ఎవరైతే భాగవతాన్ని భక్తి శ్రద్ధలతో శ్రవణం చేస్తుంటారో నేను ఆ భాగవతం ద్వారా వారిలో ప్రవేశిస్తాను. ఇప్పుడు భాగవతాన్ని వినేవాళ్ళందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నేను భాగవతంలో ప్రవేశిస్తాను. కలియుగంలో ఉన్నటువంటి మానవులు ఎవరైతే భాగవతాన్ని వినటానికి ఆసక్తి చూపించి శ్రద్ధతో భక్తితో వింటుంటారో ఆ భాగవతంతో పాటుగా నేను వాళ్ళల్లో ప్రవేశిస్తాను. మన చెవుల ద్వారా భాగవతాన్ని మన హృదయంలోకి చేర్చినప్పుడు భగవంతుడు కూడా మన చెవుల ద్వారానే మన హృదయంలో ప్రవేశిస్తాడు. ఇక్కడ జ్యూస్ అయితే నోటితో తాగుతున్నాం కానీ భాగవతాన్ని నోటితో కాదుగా తాగేది, చెవులతోటి. అందుకని ఆ చెవుల ద్వారానే భగవంతుడు కూడా మనలో ప్రవేశిస్తాడు. కాకపోతే ఇక్కడ మనం జాగ్రత్త తీసుకోవాలి. ఏమిటా జాగ్రత్త అంటే, భగవంతుడు మనలో ప్రవేశించాలంటే మన ప్రవేశ ద్వారాలు పవిత్రంగా ఉండాలి. ఓ మంత్రి గారు కనుక వస్తున్నారని అంటే అక్కడ అనుచరులంతా ఏం చేస్తారంటే రోడ్లన్నీ శుభ్రం చేస్తారు. ఆయన ఎక్కడో ఒక రోడ్డు రెండు రోడ్లోనో పోతాడు, కానీ ఊరు మొత్తం కూడా శుభ్రం చేస్తారు. బాగా నీళ్లు చల్లుతారు, ముగ్గులు వేస్తారు, తోరణాలు కడతారు, టెంట్లు వేస్తుంటారు, లేదా పందిళ్ళు వేసేవాళ్ళు పూర్వకాలంలో కనుకైతే. ఇలా అంతా కొత్తగా రంగురంగుల కాగితాలు, రంగురంగుల పూలు, ఇవన్నీ శుభ్రం చేస్తారు. ఎందుకు? ఆయన 10 నిమిషాలు 5 నిమిషాల్లో ఏదో బా రోడ్డు మీద ఆయన వెళ్తాడు కార్లు, ఇవన్నీ సరిగ్గా చూడడం కూడా చూడడం. కానీ వీళ్ళందరూ మాత్రం ఆయన ఆనందం కోసం, ఆయన సంతోషం కోసం ఇవన్నీ చేస్తూ ఉంటారు. నిజమైందని అంటే, ఎటువంటి వాడైనా సరే తన కోసం ఇంతమంది బాగా ఇంత కృషి చేశారని అంటే వాళ్ళ మీద ఒక అభిప్రాయం ఏర్పడుతుంది, మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. మరి భగవంతుడే మనలోకి ప్రవేశిస్తుంటే మన ఇంద్రియాలని మనం ఎట్లా ఉంచాలా? అవి అపవిత్రంగా ఉంటే భగవంతుడు ప్రవేశిస్తాడా? వెనక్కిపోతాడు. మానవుడే వెనక్కిపోతా ఉంటే భగవంతుడు ఎందుకుంటాడు? ఆయన వెనక్కిపోతాడు. మరి ఈ ద్వారాలను ఎట్లా మనం పవిత్రంగా ఉంచుకోవాలా? ప్రాపంచికమైనటువంటి విషయాల ఉబుసుపోక కబుర్లు, అట్టాటి పనికిరాని కబుర్లు కనుక వింటుంటే చెవులు చెడిపోతాయి, చెవులు అపవిత్రమైపోతాయి. అశ్లీలమైనటువంటి రూపాలు చూస్తుంటే కళ్ళు అపవిత్రమైపోతాయి. మనకి మంత్రం ఉంది కదా, ఓం భద్రం కర్ణేభి శృణుయామ దేవాః భద్రం పశ్యే మాక్షభిర్య జత్రాః స్థిరైరంగై స్తుష్టువాంసస్తనూభిః. మన కళ్ళు, మన చెవులు, మన అవయవాలన్నీ కూడా శుభ్రంగా ఉండాల, పవిత్రంగా ఉండాల, పరమాత్మని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాల. పరమాత్మ వస్తుంటే ఇవన్నీ కూడా ఆ పరమాత్మని ఆకర్షించేటట్లుగా ఉండాలి. చెడ్డ విషయాలు మాట్లాడుతుంటే వాక్ అపవిత్రమైపోద్ది. అబద్ధాలు కానీ, వాళ్ళ మీద వీళ్ళ మీద ఏమైనా ఆరోపణలు కానీ, నిందలు వేయటాలు కానీ, ఎవరన్నా బాధపడుతుంటే వాళ్ళని ఎగతాళి చేయటం కానీ, ఇంకొకరో బాధ పెట్టడం కానీ, ఇంకా చాలా ఉన్నాయిలేండి. ఇవన్నీ మనకి తెలిసినటువంటివి. వీటి వల్ల ఏమవుద్దనంటే, ఈ చెడు మాటలు గనక మాట్లాడితే వాక్కు అపవిత్రమైపోద్ది, చెడు మాటలు గనక వింటే చెవులు అపవిత్రమైపోతాయి. అందుకనే గాంధీ గారి 3 కోతుల కథ ఉంది కదా, చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు. కాబట్టి చెవులు మూసుకొని ఒక కోతి ఉంటుంది, కళ్ళు మూసుకొని కోతి ఉంటుంది, మూతి మూసుకొని ఒక కోతి ఉంటుంది. వినొద్దు, చూడొద్దు, మాట్లాడద్దు. కనుక ఇలా కనుక ఉన్నాం అనుకోండి, మనం కూడా మన ప్రవేశ ద్వారాలన్నీ పవిత్రమైపోతాయి, భగవంతుడు మనలో ప్రవేశిస్తాడు. భాగవతం ద్వారా భగవంతుడు మనలో ప్రవేశిస్తాడు అనేది ప్రత్యక్షమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట. దీన్ని మనం గ్రహించాలి. మన ఇంద్రియాలని, ఇంద్రియ ద్వారాలని పవిత్రంగా ఉంచుకొని భాగవతాన్ని శ్రవణం చేస్తే అప్పుడు మనకి శ్రవణ ఫలం లభిస్తుంది. అంతేగాని మన ఇంద్రియాలను ఎట్లా పడితే అట్లా వదిలేసి చేయకూడదు. అయితే మనం రోజు శ్రద్ధతోటి ఈ ఉపనిషత్తుల్ని అన్నింటినీ వింటున్నాం కాబట్టి ఇప్పటికే మన చెవులు పవిత్రమైనవి, వాక్కు కూడా చాలామందికి పవిత్రమే, కనుక ఇవన్నీ పర్వాలా. మరి మనకి శ్రవణ ఫలం లభించాలంటే లభిస్తుంది. అయితే శ్రవణ ఫలం లభించింది మనకంటానికి గుర్తేందండి? ఊరికి నేను అనుకుంటే సరిపోద్దా, శ్రవణ ఫలం మనకు లభించింది అనేటానికి గుర్తేంటనంటే, నిండు మనస్సుతో భాగవతాన్ని విన్న తర్వాత ఒక మాట వాళ్ళకి మనసులో అనిపిస్తుంది, అయ్యో నా జీవితంలో చాలా భాగం నేను వృధా చేసుకున్నానే, జీవితంలో తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి విషయాల్ని తెలుసుకోలేకుండా పోయానే, మహాత్ములైనటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా మన కోసం అందిస్తే వాటిని నేను అశ్రద్ధ చేసి వినకుండా ఉన్నాను కదా అనే పశ్చాత్తాపం మనకు కలుగుతుంది. అది కలిగితే భాగవత శ్రవణ ఫలం మనకు లభించినట్టు. ఆ రకమైనటువంటి పశ్చాత్తాపం కలగాల. ఇక మొట్టమొదటి ఒక మాట చెప్తున్నాం, దాంతో మొదలు పెట్టాం, భాగవతాన్ని వినేటువంటి అదృష్టం అందరికీ కలగదు, ఎన్నో జన్మల సుకృతం ఉన్నటువంటి వాళ్ళకే కలుగుతుంది ఆ అదృష్టం అని అప్పుడే చెప్పాను. ఈ విషయం నేను కాదు చెబుతున్నది, మహాత్ములు చెప్పినటువంటి మాట అని. మరి ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? నారాయణాంశ సంభూతుడైనటువంటి వ్యాస మహర్షియే చెప్పటం జరిగింది. మరి అదేమిటో, ఆ వివరం ఏమిటో, ఆయన ఏమన్నాడో ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, భాగవతం మనం వింటున్నామనంటే పూర్వజన్మల్లో మనం ఎంతో గొప్ప అదృష్టం చేసుకున్నటువంటి వాళ్ళమే, దాంట్లో ఇక అనుమానం లేదు. అదృష్టం చేసుకోకపోతే ఈ జన్మలో భాగవతం మనం వినగలిగే వాళ్ళం కాదు అని అర్థం చేసుకోవాలి. సరేక, మరి ఎవరన్నారో, మరి వ్యాసుడు మాత్రమేనా, ఇంకెవరన్నా అంతకన్నా ముందు వాళ్ళు ఎవరన్నా అన్నారా? ఎందుకని అంటే ఈ విషయం అన్నింటికి అట్టే చెబుతారులేండి, బాగా అదృష్టం ఉంటేనే వింటారు లేకపోతే లేదని అని కాదు, దానికి ప్రత్యేకంగా దీన్ని మాత్రం అలాగే చెప్పారు. అది ఎవరు చెప్పారో ఏమిటో మనం రేపు తెలుసుకుందాం.